సుమతీ శతకం అని ఈ మారణ గారు మార్కండేయ పురాణం రాసిన 50 ఏళ్ల తర్వాత సుమతీ శతకం రాశాడు బద్దెన. సరిగ్గా ఇంటికి వచ్చిన 50 ఏళ్ళు తేడా. మారణ మార్కండేయ పురాణం కరెక్ట్గా 50 ఏళ్ల తర్వాత సుమతీ శతకం. ఆ సుమతీ శతకంలో పద్యాలు ఈ మార్కండేయ పురాణంలో మారణ గారు రాసిన వాటిలో కొన్ని పద్యాలకి యథాతథంగా తిప్పి రాశాడంతి. అందులో ఏమంటాడనమాట, ఎచ్చట శ్రోత్రియుడును మదాలస అని ఒక ఆవిడ ఉన్నది. ఈ మదాలస తన కొడుకు అలర్కుడితోటి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు చెప్పింది. చెబితే ఏముంది, ఎచ్చట శ్రోత్రియుడును ధనమిచ్చునతడు పారునట్టి ఏరును వెజ్జున్ మచ్చికయును లేకుండును అచ్చట వసియింపవలవద్ అభినత చరిత. నాయన బ్రాహ్మడు లేని ఊళ్ళో ఉండద్దు, ధనమిచ్చునతుడు అప్పిచ్చేవాడు లేని చోట ఉండద్దు, పారునట్టి ఏరును నిరంతరం నీళ్లు ప్రవహించాలి అంటే నది కాలవ లేని చోట ఉండద్దు, వెజ్జున్ వైద్యుడు లేని ఊళ్ళో ఉండద్దు, దీంతోపాటు ఎక్స్ట్రాగా మచ్చికయును లేకుండును అక్కడ ఉన్న వాళ్ళకి మనతో స్నేహం ఉండాలి. ఊళ్ళో అన్నీ కొత్త ముఖాలు అనుకోండి, మనం అంటే ఆవిడకి తెలియదు, మన దగ్గర ఎంత డబ్బున్నా అందరూ మన వాళ్ళు కాకపోతే సమయానికి ఆవిడ పలుకుతాడు, మన కమ్యూనిటీ అంతా చోట ఉంటే ఎంత లాభం. తెలుగు వాళ్ళంతా హిందువులంతా 600 కొంపలు కట్టుకుని పక్కపక్కనే ఉంటే అవసరాన్ని బట్టి ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటారు, అంత త్వరకాళ్ళు మధ్యలో తెలుగువాడు ఉంటే చచ్చిపోతాడు. అందులో అక్కడ తెలుసున్న వాళ్ళు కూడా ఉండాలట, పరిచయం కలిగిన వారు కూడా ఉండాలి. ఇలా ఉన్న చోట ఉండు, లేని చోట వసియింపవలవదు అభినత చరిత అంది. దీన్ని ఎంత చక్కగా కాపీ కొట్టి సుమతీ శతకారు రాశాడు చూడండి. ఏమన్నాడు, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరును. విన్నారా, ఇంకెంతకంటే ఉంది, అతడే ఎచ్చట శ్రోత్రియుడును ధనమిచ్చునతడు పారునట్టి ఏరును వెజ్జున్ మచ్చికయును లేకుండును అని అంటే దాన్నే తిప్పి మార్చాడు. కాకపోతే శ్రోత్రియుని తర్వాత పెట్టాడు, వైద్యుడిని ముందుకు లక్కొచ్చాడు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరును ద్విజుడు చొప్పడిన యోర నుండుము చొప్పడకున్నట్టు యోర దొరకము సుమతి. ఎంత హాయిగా రాసుకొచ్చాడు. కాకపోతే అందులో ఉండదని ఉదాన్ని మచ్చిక తీసేశాడు, పరిచయస్తులు అనే పదం తీసేశాడు, మిగతాదంతా పెట్టేశాడు. అందువల్ల ఎందుకు చెప్తానంటే, మన పాత వాళ్ళ యొక్క పద్యములు బాగా చదివితే మనం కష్టపడి రాయక్కర్లేకుండా అన్నీ వాళ్ళే రాశారు, అందులో ఎంతో కొంత రాయచ్చు మనని. అందుకని పూర్వం పాటలు రాసేవాడు బాగా చదివి రాసేవారు, పండితులై రాసేవారు, వ్యాకరణం చదువుకుని రాసేవారు. ఇదంతా ఎందుకు చెబుతానంటే, అంత గొప్ప మార్కండేయ పురాణములో ఈ సారోచిషుడి చరిత్ర రెండవ మరుగు చరిత్ర ఉంటుంది. అందులో ఉన్న పదం ఏమిటనమాట, వర్ణాతరంగిణీధర వికస్వర నోత్న కమల కషాయ గంధము వహించి ప్రత్యూష పవనాంకురములుపై గొనువేళ వామనస్తుతి పరత్వమున లేచి అన్నారు. సరిగ్గా తెల్లవారుజామున లేచేవాడు ఆయన. పూర్వం తెల్లవారుజామున అని లేచేవారులేండి. ఇప్పుడు కలియుగంలో పెందరాళ్ళే 10 లేచిపోతారు. అందులో శనివారం వచ్చిందంటేనా ఇంకేమైనా ఉందా, అబ్బా 12 అయిపోయిందా, ఇవాళ పెందరాళ్ళే లేచాం, అయ్యో 12 వెళ్ళి గురువుగారి పురాణం ఇద్దాం అనుకున్నామే అని అప్పుడు కలుగుతున్నట్టు బాధ. అదృష్టం కనీసం 12 వచ్చారు, పొద్దుటి సెక్షన్ పోయినా. అలా కాకుండా ఆ రోజుల్లో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవారు. లేచినప్పుడు వామన స్తుతి పరత్వమున లేచి వామన 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 అంటూ వామనుండి తలుచుకుని లేచేవాడు. అలా లేచాక చేతులు చూసుకోవాలి. చేతుల చివరిలో ఏముంటుంది, కరాగ్రే వసతే లక్ష్మీ, చేతుల చివరి భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, కరము యొక్క మధ్యలో సరస్వతి ఉంటుంది. కరమూరే స్థిత గౌరీ, ఇది అసలు ఒరిజినల్ శ్లోకం. ఈ కరము యొక్క మూల ప్రారంభ స్థానంలో గౌరీదేవి ఉంటుంది, అంటే మన చేతుల్లో 3 అమ్మలు ఉన్నారు, లక్ష్మి సరస్వతి పార్వతి. అందువల్ల ఇలా ఒక్కసారి ఇలా అనుకుని చేతులు అమ్మల్లారా మా చేతుల్లోకి రండి అనే చేతులు చూసుకుంటే లేవగానే 3 అమ్మవారులని చూసినటువంటి పుణ్యం వస్తుంది. అంతేగాని లేవగానే దిక్కుమాలిన పాచిముఖం పుసుగులి ముఖం దిక్కుమాలిన చుట్టూ అద్దంలో చూసుకుంటే ఆ పూట అన్నీ కష్టాలే. ఇవాళ లేవగానే పొద్దునే ఎవడమొహం చూశానో బయటికి వెళ్తే అన్నీ కష్టాలే అంటే నీ మొహం నువ్వే చూసుకున్నావు పాచిముఖం. అలా కాకుండా చేతులు చూసుకో. అప్పుడు వెంటనే దంత ప్రక్షాళన చేయాలి. లేచాక కొంతమంది లేచేమంటారు, ఎప్పటికీ మొహం కడగడేటండి, వీడి మొహం డాష్ అన్నారు.
ఎప్పుడు కూడా లేచిన తర్వాత ఆలస్యం లేకుండా ఆ పాచి నోటితో సూర్యుని చూడకూడదని, పెద్దలతో మాట్లాడకూడదని, అనవసర ప్రసంగం చేయకూడదని నియమం. అందులో టక టక టకటక ముఖ ప్రక్షాళన చేయాలి. మరీ బాత్రూము ఇల్లంతటికీ ఒకటే బాత్రూము, 30 మందిని ఇంట్లో పెట్టుకుంటే అది వేరే విషయం, ఒకరి తర్వాత వాళ్ళు కడుగుతారు. కానీ సహజంగా లేవగానే ఆలస్యం చేయకుండా ఏం చేయాలి, ముఖం కడగాలి. ఈ అమెరికా వచ్చిన తర్వాత ఒక పెద్ద సమస్య మాకు, ఆ బాత్రూమ్కి లోపలేమో తలుపులు తాళాలు ఉండవు. ఏ గదిలో పడుకున్నా వీడు కర్మగారి పడుకున్నప్పుడు వాడు వచ్చి తలుపులు తీసేస్తుంటారు అప్పుడప్పుడు. వీడు ఎలా ఉంటాడో తెలియదు. ఇక్కడైతే ఒక తమాషా, స్నానం చేయడానికి తొట్టి, దానికేమో తొట్టికి అడ్డంగా గ్లాసు, బయటేమో తలుపు లేదు, అన్నీ కనబడుతూ ఉంటాయి. ముగ్గురు అదే రూములో ఉండడం, ఆ లోపల ఆయన గిజగిజలాడి చచ్చిపోతూ మీరు బయటపడి ఉండంటారు కాసేపు అనడం, ఆ బయట కాపలాగా ఒక ఆయన పెట్టడం. కానీ సహజంగా ఏదో లేండి, ఏదైతే మొహం కడుక్కోవడానికి ఇబ్బంది లేదు కదా, ఇంకేదైనా కడుక్కోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ లేవగానే ముందు ముఖ ప్రక్షాళన చేయవలసిందే. కాలకృత్యాలు తీర్చుకుని ఆలస్యం లేకుండా స్నానం చేయాలి. అప్పుడు స్నానానంతరం ఆచమనం చేయకుండా ఏం చేసినా శరీర శుద్ధి అవ్వదట. మరీ నిష్కామ కర్మయోగము కలిగి జపం చేస్తే తప్ప కోరికలు అంతో ఎంతో ఉన్నంతకాలం ఏదో కోరిక లేకుండా ఎందుకుంటాం మనం? ఆచమనము చెయ్యిందే ముఖశుద్ధి కాదన్నారు. కఠోరంగా చెప్పిన వాటిని ఏం చెప్పడం కాదు, ఇది అమ్మవారు చెప్పిన మాట. ఆచమనం వల్ల మంత్రము నీరు లోపల కడతాయి. ఓం కేశవాయ స్వాహాని కొంతమంది వారి వారి సంప్రదాయాలు బట్టి వేదోక్త మంత్రాలు ఉంటాయి, త్రిరాచామహి అని వేద మంత్రంతో కూడా ఆచమనం చేస్తారు. ఓం 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 అని సన్యాసులు కేవలం ఓంకారపూర్వకంగా నీరు తీసుకుంటారు. ఈ ఓంకారం వల్ల నీరు సాక్షాత్తు వైకుంఠ గంగాజలం అయిపోతుంది. ఆ జలం నాలిక దాటి లోపలికి వెళ్ళడంతో అప్పటిదాకా అపవిత్రమైన ఆలోచనలతోటి ఉన్నటువంటి శరీరము, నిన్నటిదాకా పాపిష్టి పనులు చేసిన శరీరము అత్యంత పవిత్రం అయిపోతుంది. అందుకని ఆచమనం చేయాలి. ఆచమనం తర్వాత సంకల్పం వల్ల ఏమవుతుంది, శరీరంలో కైలాసము వైకుంఠము బ్రహ్మలోకం అనే త్రిపురములు చేరతాయి. ఇది కాకుండా కైలాస ప్రస్థానము, భూప్రస్థానము, మేరుప్రస్థానము అని శ్రీచక్రం 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 మన శరీరంలో చేరతాయి. అప్పుడు వీడి శరీరం అత్యంత పవిత్ర శరీరం అవుతుంది. యుద్ధానికి వెళ్ళిన వాడు కవచం వేసుకుని వెడితే ఆయుధాలు ఎలా తగలవో, అలాగే ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుంటే మంత్రములలో మనం చేసిన పొరపాట్లు మనల్ని కొట్టవు. మంత్రములలో ఉచ్చారణలో చేసే లోపములు ఆయుధములు వంటివిట. యుద్ధానికి వెళ్ళిన వాడికి ఆయుధం గుండెల్లోకి తిగితే చస్తాడు, కాలికి తగిలితే కాలు విరగచ్చు, ముక్కుకి తగిలితే ముక్కు తెగచ్చు. అదే ఒళ్ళంతా కవచం వేసుకుంటే ఆ కవచానికి తగిలి ఆయుధాలు కింద పడిపోతాయి. అవునా? అలాగే ఆచమనము సంకల్పము కవచం అవుతుంది. ఈ కవచం శరీరాన్ని కాపాడుతుంది. అప్పుడు వీడు ఉచ్చారణలో క ఏ అని లేకుండా కయ్యే అన్నా ఆ బిడిసి కొట్టడం వల్ల వచ్చే దెబ్బ తగలదనమాట. అంటే వీడి శరీరం పాడవదు, సంకల్పం నాశనం కాదు. అందుకని ఆచమనం చెయ్యాలి, సంకల్పం అందుకు చెప్పుకోవాలి. ఈ ఆచమన సంకల్పములు ఒక కవచమై జపం చేసేవాడికి ఏ లోపం వచ్చినా, పాపిష్ట ఆలోచనలు వచ్చినా దానివల్ల వాడు నాశనం కాకుండా అవి కాపాడతాయి. ఎంత లాభం తెలుసు ఇందుకు చేయమన్నారు. ఇప్పుడు ఇది అయిన తర్వాత అప్పుడు నీవు ఏది ముందు సంకల్పం చెప్పుకున్నాక ఏ అర్చనలు చేస్తావో చేసుకో. సంకల్పంలోనే చెప్పుకో, ఈ పూట లలితా సహస్రనామ పారాయణం కరిషే, లేదా శ్రీచక్రార్చనం కరిషే, కుంకుమాభిషేచనం కరిషే, ఇలా నువ్వేం చేస్తున్నావు చెప్పుకో. అప్పుడు సంపూర్ణ ఫలితం ఇస్తాయి. ఇదొక క్రమం. ఇవన్నీ గురువుల ద్వారా తెలుసుకోవాల్సిందే. రోజు కేవలం ఉపన్యాసంలో చెప్పినా కాదు, మీ గురు పరంపరను బట్టి నేర్చుకోవాల్సిందే. ఇక మంత్రానుష్ఠానం చేసేటప్పుడు కూడా ముందు గురువుని తలుచుకోవాల్సిందే. గురువుని తలుచుకోకుండా ఏ మంత్రములు జపం చేసినా అది సక్రమంగా ఫలించదు, కఠోర నియమం అది. ఈ మాట శ్రీకృష్ణ పరమాత్ముడు భాగవతంలో చెప్పాడు. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పాడు. ఇలా గురు పరంపర, గురుధ్యానం లేనిదే ఎంత గొప్పవాడైనా తెరచడు. గురువు ఎటువంటి వాడైనా అవ్వచ్చుగాక, కానీ గురువుని ధ్యానం చేస్తే నీకున్న దోషాలు పోతాయి. అందుకే అమ్మవారికి ప్రత్యేకంగా ఒక పేరు గురుమూర్తి. గురుమూర్తి గుణనిధిర్ గోమాత గుహజన్మభూహన లలితా సహస్రనామంలో లేదు, అందులో గురుమూర్తి అని అమ్మవారికి పేరు. నీ గురువు రూపంలో ఉందిరా పిచ్చాడా, ఎక్కడికో పోతున్నావు. మీ గురువు గారి పాదాలు అట్టు ఉంటే అమ్మవారి పాదాలు పట్టుకున్నట్టే అని ఒక అర్థం. గురుమూర్తి అంటే చాలా విశాలమైన శరీరం కలిగినది అని ఇంకొక అర్థం అనమాట. అందులో తన సందేహం లేకుండా గురువు గారిని తెలుసుకోవలసిందే. గురువును తెలుసుకుంటే ఏ లోపమున్నా ఆ లోపము పాపము శాపమై వీణి పీడించకుండా తక్షణం తొలగిపోతాయి. ఆ ధ్యానం కూడా ఎలాంటి ధ్యానం చేస్తే మంచిదన్నారు గురువుని. వందే గురు పదద్వంద్వం అవాంగ్ మానస గోచరం రక్తశుక్ల ప్రభావిశ్రమతర్క్యం త్రైపురం మహా అని గురువుని తలుచుకుంటే తొందరగా కార్యసిద్ధి అవుతుంది, లోపాలు తొలగిపోతాయి. గురువుగారి పాదాలట ఒకటి రక్త ఎర్రగా ఉందిట ఓ పాదం, రెండవది శుక్ల తెల్లగా ఉందిట. ఇది విచిత్రం కదా. మీరు ఎప్పుడైనా మీ గురువుగారి కాళ్ళు చూడండి, రెండు కాళ్ళు ఒకే రంగులో ఉంటాయి. ఒకటేమో రక్తం ఎరుపు రంగులో ఉందిట, ఒకటేమో శుక్లం తెల్ల రంగులో ఉందిట. ఆ పాదాలు పైగా అతర్క్యం, తర్కించడానికి వీలు కానివి. మా గురువుగారి పాదములు ఇలాంటివేని ఎంత వర్ణించినా వర్ణించటానికి భాషకి దొరకనంత మహిమ కలిగిన పాదములటవి. త్రైపురం త్రిపుర స్వరూపములు అంటే అమ్మవారి శ్రీచక్ర స్వరూపాలని, అంత గొప్ప పాదములను ధ్యానిస్తున్నాను. మిగతా అంతా పర్వాలేదు, కానీ రంగుల దగ్గరికి వచ్చేసరికి అందరికీ అనుమానం. ఎక్కడైనా ఒకే వ్యక్తి యొక్క కాళ్ళు ఒకటి ఎర్రగా ఒకటి తెల్లగా ఉంటాయా? ఎడమకాలు ఎర్రగా కుడికాలు తెల్లగా ఉందిట, అందుకే ఎడమతో మొదలెడతారు. రక్త శుక్ల ప్రభ మిశ్రం ఎరుపు తెలుపు కాంతులతో కూడినది అని. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? మీ గురువుగారి రూపంలో పార్వతీ పరమేశ్వరుడే ఉన్నారని అర్థం. శివుడు అర్ధనారీశ్వరుడు, కుడివేపంతా శివుడు ఉంటాడు, ఎడమవైపు సగంలో ఎవరుంటారు? పార్వతి. పార్వతీదేవి అరికాలు ఎర్రగా ఉంటుంది తామర పువ్వుల, శివుడు తెల్లగా ఉంటాడు కదా, అందువల్ల ఆయన పాదం తెల్లగానే ఉంటుంది. అమ్మవారు నీలవర్ణంలో ఉన్నప్పటికీ అరికాళ్ళు మాత్రం తామర పువ్వుల్లో ఎర్రగా ఉంటాయి. పైగా లాక్షారసం లత్తుక రసం రాసుకుంటుంది పారాణి వల్ల ఎర్రగా ఉంటుంది ఆవిడ పాదం. అమ్మ పాదం ఎరుపు, శివుడి పాదం తెలుపు. కాబట్టి అర్ధనారీశ్వరుడు రూపంలో మీ గురువుగారు ఉన్నారు. అర్ధనారీశ్వరుడి కుడికాలు ఎప్పుడు తెల్లగా ఉంటుంది, ఎడమకాలు ఎర్రగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి గురువుగారికి నమస్కారం చేస్తున్నప్పుడు మా గురువుగారు సాక్షాత్ పార్వతీ పరమేశ్వర స్వరూపుడు అనుకోవాలి. అప్పుడు నిజంగా గురువుగారి రూపంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు పార్వతీ పాదం ఎర్రగా శివుడి పాదం తెల్లగా ఉంటాయి. ఈ రెండింటి వల్ల రెంటికి అతీతమైన త్రిగుణములకు అతీతమైనటువంటి ఒక ఉత్తమ స్థాయికి మానవుడు వెళ్ళగలుగుతాడు. ఇంకా రెండవది, గురువు అంటే కేవలం పార్వతీ పరమేశ్వర స్వరూపం కాదు, శివకేశవ స్వరూపం. శివుడు సగం, కేశవుడు సగంగా ఉండే ఒక గొప్ప ఉపాసన ఉన్నది, దాన్ని హరిహర అద్వైత తత్వము అంటారు. శివుడు కుడివైపు ఉంటాడు, సగ భాగంలో ఎవరుంటారు? విష్ణు ఉంటాడు. విష్ణువు యొక్క కాలు ఎర్రగా ఉంటుంది, శివుడి కాలు తెల్లగా ఉంటుంది. ఇప్పుడు కూడా నెల్లూరులో హరిహర వినాయకుడి యొక్క విగ్రహం ఉంటుంది చూడండి కావాలంటే. అంటే మీ గురువుగారు శివకేశవులు కలిసినటువంటి అద్వైత రూపం, హరిహర అద్వైత రూపం. ఆయన పాదాలకు నమస్కరించండి. ఎడమవైపున్న విష్ణువు యొక్క పాదం ఎర్రగా తామర పువ్వులో ఉంటుంది, కుడివైపున్న శివుడి పాదం తెల్లగా ఉంటుంది. ఈ రెండింటితో కూడిన అపూర్వమైన గురువుగారి పాదములను పట్టుకుంటే నువ్వు ఈ జన్మలోనే ఏ కష్టములు లేకుండా తరిస్తావు. అందుకని ప్రత్యేకంగా శ్రీచక్రార్చనలో ఈ సంపుటీకరణే పెడతారు. శ్రీచక్రార్చన చాలా అద్భుతమైనది కదా, అందులో సంపుటీకరణ ఉంటుంది. త్రిపుర తాపిని ఉపనిషత్తు, దేవ్య ఉపనిషత్తు, దేవ్య అథర్వశీర్షమన్న ఉపనిషత్తు అన్న అదే, గురు స్తోత్రము, త్రిశతి ఇవన్నీ కలిపి సంపుటీకరణతో షోడశోపచారాలు చేసే ఒక అపూర్వమైన విధానం ఉన్నది. ఏం అద్భుతమైందండి, అందులో వరుసగా అమ్మవారి యొక్క దేవ్య అథర్వశీర్షము, త్రిపుర తాపిని ఉపనిషత్తు, ఈ గురుస్తుతి, త్రిశతి ఇవన్నీ కలుపుతారు. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఆ సంపుటీకరణ ద్వారా అన్ని మంత్రములలో ఉన్నటువంటి దివ్యశక్తులు ఆ ఉపాసనలోకి వచ్చేసి, అందున దేవి అథర్వణ శిరస్ అంటే సాక్షాత్తు వేదస్వరూపం అది. ఆవిడే అష్టాదశ వసువులు, ఏకాదశి రుద్రులు, ఆవిడే కరుణాస్వరూపిణి. ఆమెను మించిన దేవత లేదనే విషయం మనకు తెలుస్తుంది. కాశిత్వం మహాదేవి అని అడిగారు దేవతలు, నీవెవరవని అడిగితే నేనే సమస్తము అని ఆవిడ చెబుతూ ఉంటుందన్నమాట. ఇన్నిటి సంపుటీకరణ